பாம்பரதரம் விஷ்ணும் சிசுவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயே. குரு பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நம. யோனித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனே அஸ்மத்குரோர் பகவதோ ஸ்யதயேக சிந்தோ ராமானுஜஸ்யசரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்சரிஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ஆனந்தைகரசப்ரசாரவிலசன்மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரீணம் நிஜபக்தமானசனவாம்போஜாதபானோதயம் காலஜானவிரக்ரிணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமத்காளீபிரசாதாத்மயம். அருணாம் கருணாதரங்கிதாட்சீம் த்ருதபாசாங்குஷபுஷ்பபாணசாபாம் அணிமாதிவிராவிருதமயூகை அஹமித்யேவ விபாவை பவானி. த்யாயேத் பத்மாசனஸ்தாம் விகசிதவதனாம் பத்மபத்ராயதாக்ஷீம் ஹேமாபாம் பீதவஸ்த்ராம் கரகலிதலசத்தேம பத்மாம்பராங்கீம் சர்வாலங்காரயுக்தாம் சததமபயதாம் பக்தநம்ராம் பவானி. ஸ்ரீவித்யாம் சாந்தமூர்த்தீம் சகலசுரனுதாம் சர்வசம்பத்பதாத்ரீம் யா தேவி சர்வபூதேஷு மாத்ருரூபேண சம்ஸ்திதா நமஸ்தஸ்யை 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 நமோ நமஹ. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ. பிரிய பகவத் பந்து உள்ளார சத்குருதேவுல பரம பரிபூர்ணமையினட்டுவண்டு அனுகிரகந்தோ குருதேவுலு மனக்கு அனுகிரகించిన ஸ்ரீதேவி சரணநவராத்திர மகோத்சவ காரியக்ரமாల్లో மனம் 8వ రోజు சக அம்ம பிரசாதించినటువంటి சத்சங்கல காரியக்ரமంలో தேவி தேவி பாகவதாந்தர்கதంగా மது கைட்டபல గురించి விசாரணை చేస్తున్నాం. దీనిలో మనం నిన్నటి రోజున ఆ మధు కైటబలకి అంత శక్తి రావడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు కూడా అమ్మ ఉపాసనే చేశారు. విచిత్రం ఏమిటంటే మనం మొన్న చెప్పుకున్నట్టుగా కోరిక తీరేంత వరకు ప్రాధేయపడడం, కోరిక తీరిన తర్వాత ఇచ్చిన వారి మీదే తిరగబడడం, దీన్ని కృతజ్ఞత అంటారని మహాత్ములు చెప్పారు. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. జ్ఞ అంటే గుర్తు పెట్టుకోవడం, అంటే తుంచేయడం, కృతజ్ఞత అంటే దాన్ని పోగొట్టుకోవడం, జ్ఞ అంటే గుర్తు పెట్టుకోవడం, చేసిన మేలు, కృత అంటే చేసింది గుర్తు పెట్టుకోవడం. లోకంలో మనకు ఒక మాట ఉంది, ఇచ్చినవారు మర్చిపోవాలి, గుర్తుకున్నవారు గుర్తు పెట్టుకోవాలి అని. లోకంలో ఏదైనా సరే ఒకటి మనం తీసుకున్నాము అంటే తీసుకున్నవారు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి, ఇది నాకు ఫలానా వారు ఇచ్చారు అని. ఇచ్చినవారు దాన్ని మర్చిపోవాలి, నేను ఫలానా వస్తువు ఇచ్చాను ఫలానా వారికి అంటే అది నిజమైనటువంటి ఇవ్వడం అవుతుందే తప్ప అది మరలా మరలా గుర్తు పెట్టుకున్నాం అనుకోండి అది ఇచ్చినట్టు కూడా కాదు. అలాగే ఇక్కడ దేవతలు ఎప్పుడూ కూడా రాక్షసులు అంతమంది ఇదే బలంతో వారి మీదకి దండెత్తినప్పుడు దేవతలు ఎప్పుడు ఒక మాట లేదండి, మనం అది గుర్తు పెట్టుకోవాలి. మేము కదా వరాలిచ్చింది, మేము కదా మిమ్మల్ని నిలబెట్టింది, మేమిచ్చిన వరప్రభావంతో కదా మీరిక్కడి దాకా రాగలిగింది అనే ఒక్క మాట వారు ఎప్పుడు అనలేదు. కానీ దానవులే చేసిన మేలు మర్చిపోయి ఇచ్చిన వారి మీదకే దండెత్తడం అనేటువంటిది మనకి ఏది పురాణాల్లో కనబడుతోంది, మన కనబడే సత్యం కూడా అదే. లోకంలో మహాత్ములు చెప్తారు, ఎవరి శరీరాన్ని కుక్కలు నక్కలు కూడా ముట్టవు అని అడుగుతారు మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో అడిగితే, ఎవరైతే చేసిన మేలు మర్చిపోతారో వారి శరీరాన్ని కుక్కలు నక్కలు కూడా ముట్టవు అని చెప్తారు. అంటే అంత హేయంగా దేహాన్ని ఉపయోగించుకున్న వారు అవుతారు చేసిన మీద మర్చిపోతే. అటువంటి దానవులు వీరి వరప్రభావం వల్లనే వారి మీదకు వెళ్ళగలిగారు. 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు, నారాయణమూర్తి ఆశ్చర్యపోయాడు, కారణం దేవి అని తెలుసుకున్నాడు, అమ్మని స్తుతించడం ప్రారంభం చేశాడు. అప్పుడు అమ్మని పొగుడుతూ అమ్మని స్తుతిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నీ ప్రభావం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది అన్నాడు ఆయన. ఎప్పుడైనా మనకి ఒంటిలో ఒప్పుకున్నంత వరకు ఆ శక్తి విలువ మనకు తెలియదు, తగ్గిపోతున్నప్పుడు తెలుస్తోంది. గ్లాసు పట్టుకోగలిగినప్పుడు, ప్లేటు నిలబెట్టగలిగినప్పుడు మనకు మన శక్తి అంతా జ్ఞాపకంలోకి రాదు. ఎప్పుడైతే మనకు చేతిలో ఒక రకమైనటువంటి ఒక శక్తిని కోల్పోయే లక్షణం ఒకటి బయలుదేరుతుందో, అప్పుడు మనం ఆ శక్తిని గుర్తిస్తాం, అయ్యో నాలో ఓపిక లేదండి అని. అంటే ఓపికని మనం శక్తి ఉన్నప్పుడు గుర్తించాలి. 5000 సంవత్సరాలు పోరాడేటప్పుడు కూడా అమ్మ పక్కనే ఉంది, మరి ఎప్పుడైనా గుర్తించాడా విష్ణుమూర్తి? కానీ గుర్తించలేదు. ఎప్పుడైతే శక్తిహీనత కలిగిందో అప్పుడు అమ్మని గుర్తించాడు. అమ్మా నువ్వు నన్ను వదిలిపెట్టావు, నేను మేల్కొన్నాను, వీళ్ళతో యుద్ధానికి దిగాను, వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు, నాతో ద్వంద్వ యుద్ధానికి పాల్పడ్డారు. నీ వరం వీళ్ళని మదమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడాను, అలసిపోయాను. చూసావు కదా విషయం, తెలిసి నిన్నే శరణ వేడుతున్నానమ్మా, దయచేసి సహాయం చెయ్యి. నేను ఖిన్నున్నయ్యాను, వారు గర్వితులయ్యారు, నువ్వు దేవర్షి హారిణివి కదా, వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు, ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి చెప్పు అని అమ్మని అడిగాడు ఆయన. అప్పుడు వెంటనే అమ్మ అన్నది, నారాయణ మళ్ళీ యుద్ధం చేయి, రాక్షసులతో ఆ విధంగానే మనం ప్రవర్తించాలి. లోకంలో మనకు ఒక మాట ఉందండి, శత్రుడితో శత్రుడిగానే సమాధానం చెప్పాలి, మూర్ఖుడితో మూర్ఖంగానే ప్రవర్తించాలి. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. లేకపోతే అతి తక్కువ వారెవరు అంటే, మాకు చిన్నప్పుడు చెప్పేవారు, ఎవరు జోలి పోకుండా వారి పని వాడు చేసుకునేవాడంటే ప్రతివాడికి లోకువేయని. కాబట్టి అప్పుడప్పుడు కాస్త మనం చూపిస్తూ ఉండాలి, కఠినత్వం చూపించాల్సిందే, కానీ అది పొందకూడదు. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు అంటారు, రాముడికి కోపం లేదని ఎందుకు అనుకుంటున్నావమ్మా, రాముడు కోపాన్ని దిగబడిచ్చాడా? నేను ఇలాగ సంవత్సరం పాటు దాదాపుగా లంకలో ఉండవలసి వస్తే రాముడికి కోపం కలగడం లేదా, రావణాసురుడి మీద కోపం కలగడం లేదా అంటే, అప్పుడు ఆంజనేయుడు చెప్తాడమ్మా, ఎవరి మీద ఎప్పుడు కోపం తెచ్చుకోవాలో తెలిసిన వాడమ్మా రాముడు అంటే. అంటే ఆయన తెచ్చుకుంటాడేటండి కోపాన్ని, మనమేమో కలిగి ఉన్నాం, ఆయన తెచ్చుకుంటాడు. ఆయన ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగిస్తాడు, మళ్ళీ దాన్ని మనసులో కూడా పెట్టుకోడు. మహాత్ములు అందరూ అలాగే ఉంటారు. మనకు చిన్న కథ వినిపిస్తూ ఉంటుంది, కర్ణాకర్ణిగా మహాత్ములు చెప్తూ ఉంటారు, గురు శిష్యులిద్దరూ ప్రయాణమై వెళుతూ ఉంటే ఓ వాగు ప్రవహిస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి తటపటా ఇస్తూ ఉంటుంది, ఎలా దాటాలి ఎలా దాటాలి. ఈ లోపల గురువుగారు ఆవిడ భుజాన్ని వేసుకుని అవతలకి వెళ్ళిపోతాడు. శిష్యుడి మనసులో సందేహం, ఆడవాళ్ళని ముట్టొచ్చా, ఆడవాళ్ళని ఎత్తుకోవచ్చా, ఆడవాళ్ళని ఇలా మూసుకుని నది దాటించవచ్చా, ఇవన్నీ సందేహం. ఆయన కొంత దూరం వెళ్ళిన దాకా మనసులో పీడిస్తూనే ఉంది సంశయం. గురువుగారిని అడిగాడు, ఏమండి గురువుగారు, మనం బ్రహ్మచారులం కదా, సాధకులం కదా, ఇలా ఆడవాళ్ళని ముట్టొచ్చా, పట్టుకోవచ్చా, ఇలా వాళ్ళని నీటి దాటించడానికి మీరు ఎత్తుకున్నారు కదా అంటే, గురువుగారు చెప్పారు, నేను ఆవిడ్ని ఒడ్డునే వదిలేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావా అని. అంటే ఏది మోయడం అంటే, మనస్సులో ఆలోచనలు మోయడమే మోయడం. మనస్సులో ఆలోచనలే సంసారం. సంసారం అంటే చాలా మంది అనుకోవచ్చు, నాకు పెళ్లి కాలేదు కదా, పిల్లలు లేరు కదా అనుకుంటే, మనకంటే పెద్ద సంసారం వాళ్లే మోస్తుంటారు. పక్కింటి వాళ్ళ గొడవలన్నీ వాళ్ళకే అవసరం అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని. కాబట్టి కొన్ని ఎలా ఉంటుందంటే, మనస్సులో మోయడం సంసారం. మాయొచ్చు కానీ మోయకూడదన్నారు రామకృష్ణాన స్వామి వారు. మాయడం వేరు మోయడం వేరు. మాస్తే ఉతుక్కోవచ్చండి, మోస్తే భారం ఎప్పటికీ ఉంటుంది మోయడం మొదలెడితే. కాబట్టి మోయకూడదు ఎప్పుడు కూడా. మాసింది అనుకోండి, సమర్థులైన వారి చేతిలో దాన్ని మనం విదిలించుకోవచ్చు, దాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చక్కగా స్వామి చెప్పారు, ఇది అమ్మ యొక్క అనుజ్ఞతో ఆయనకు ఒక ఆలోచన కలిగింది. నువ్వు ఎలా అయితే వారితో ప్రవర్తిస్తున్నావో, వారు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి. అతి మెత్తదనం ఎదుటివారు లోకంలో తక్కువగా భావన చేస్తారు, అందుకని ఇది కూడా ప్రమాదం, నువ్వు అలా ఉండకూడదు. మరో దారి లేదయ్యా, నేను వీళ్ళని నా చూపులతో వీళ్ళని ఏది సమ్మోహపరుస్తాను అన్నది అమ్మ. అంటే అమ్మ చూపుల్ని ఎలా అర్థం చేసుకుంటారు, అమ్మ చూపులు ఎలా ఉంటాయి అంటే, సాధకులకి అవి సాధనా మార్గాలు, కాముకులకి వారిలో ఉండేటువంటి మదాన్ని పెంచి వారి నాశనాన్ని కలిగించడానికి అమ్మ చూసేటువంటి చూపులలో కూడా వక్రాన్ని వెతుక్కుంటారు వారు. అలాగా వీళ్ళని నేను నా చూపులతో సమ్మోహపరుస్తాను, ఆ సమయంలో ఆ మాయలో నువ్వు ఉండగా వారిని నువ్వు సంహరించవచ్చు. వరము అమ్మదే, మాయా అమ్మదే, రెండు మనం గుర్తించాలి ఇక్కడ. వరము అమ్మే అనుగ్రహించారు, మాయ కూడా అమ్మే స్వరూపం అయి ఉంది అక్కడ. అంటే అనుగ్రహిస్తే అమ్మ వరరూపంలో బయలుదేరుతుంది, కానీ అమ్మ అనుగ్రహాన్ని నువ్వు వేరు విధంగా అర్థం చేసుకుంటే మాయలో నిన్ను సమ్మోహపరుస్తుంది. రెండు కూడా అమ్మ స్వరూపమే. ఎప్పుడైతే అమ్మిలగా అభయం ఇచ్చిందో ఈయన బయలుదేరాడు. మధుకైటములు హర్షించారు, ఆహా చక్కగా మాట తప్పకుండా మళ్ళీ వచ్చి నిలబడ్డావు చతుర్భుజ, భయపడకయా, ధైర్యంగా యుద్ధం చేయి. జయాపజయాలు దైవాధీనాలు. లోకంలో ఒక్కొక్కసారి శత్రువు కూడా వైరాగ్యం చెప్తాడు. శత్రువు వైరాగ్యం కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే వైరాగ్యం మనకు పనికి వస్తుంది అనుకుంటే ఎవరు చెప్పినా దాన్ని మనం అంగీకరించాలి. అలాగే ఇక్కడ కూడా కొన్ని మాటలు మధుకైటములు సత్యమైనవే మాట్లాడారు. మొదట్లో వాళ్ళ మాటల్లో శక్తి ఆధారమయ్యింది అనే మాట వాడతారు వారు. అంటే వారి గురు గుర్తించారు, కానీ గుర్తించినటువంటి దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది వాళ్ళకు తెలియలేదు. అలాగే ఇక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. మనకి భాగవతంలో హిరణ్యకశ్యప వైరాగ్యం కనబడుతుంది, కంస వైరాగ్యం కనబడుతుంది. హిరణ్యకశ్యప వైరాగ్యం అద్భుతంగా ఉంటుంది భాగవతంలో. ఏ చక్కగా వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ మరదళ్ళ దగ్గరికి వెడతాడు, వాళ్ళ సోదరుడు భార్యల దగ్గరికి వెడతాడు. ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, ఎవరు పోయారని ఏడుస్తున్నారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచుండ చూచెదరు అని అద్భుతమైనటువంటి ఆ భగవద్గీత శ్లోకాలతో కూడినటువంటి ఒక ప్రవచనం చెప్పేస్తాడు ఆయన. ఎందుకు మీరు ఇలాగా బాధపడుతున్నారు, ఒక ఒక చలివేంద్రంలోకి మానవులు ఎలా వస్తున్నారో, నాలుగు వైపుల నుంచి ఎలా వస్తున్నారో, ఆ ప్రదేశంలో ఎలా ఆశ్రయించి దాహం తీర్చుకుంటారో, తర్వాత ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు ఎలా పెడతారో, అలాగే ప్రపంచం అనే చలివేంద్రంలో జీవులనేటువంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చేరతారు, తర్వాత వారి పని వారు పూర్తి కాగానే వెళ్ళిపోతారు. యదా కాష్టంచ కాష్టంచ సమయభ్యాతం మహోదదో సమయభ్యాతం వియోగ ఏది సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరిదేవన. ప్రవాహంలో కట్టెలు ఎలా కొట్టుకొస్తాయో అలా కొట్టుకొచ్చి ఓ చోట కలుసుకొని కొంత దూరం ప్రయాణం చేసి ఎలా విడిపోతున్నాయో అలాగే జీవులు కూడా ఇంతే అంటాడు ఆయన. అది వైరాగ్యం సత్యం కాదా? వైరాగ్యం మనం గుర్తించాల్సిందే, తీసుకోవాల్సిందే అక్కడ. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు అంటున్నారు జయాపజయాలు దైవాధీనాలు. జయించాలని లేదు, బలవంతుడే అన్ని వేళలా జయిస్తాడనడానికి ఆ ఆధారాలే లేవు. దైవయోగం ఉంటే దుర్బలుడు కూడా జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుని జయించావు, నీకు బిరుదు కూడా పెట్టారు దానవ వైరి అని. అంటే దానవులందరికీ నువ్వు ఎదురుగా ఉండి యుద్ధం చేసి జయించిన వాడవి, ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే. జయాపజయాలు ఈ రోజున ఇంతమందిని గెలిచిన వాడిగా నిన్ను నిలబెట్టింది అదే శక్తి. ఈ రోజున మేము గెలవడానికి కారణమైనది అదే శక్తి. కాబట్టి శక్తి ఇంతటికీ కారణం కాని నువ్వు నేను కానే కాదు. ఈ గర్వోక్తులకి మండిపడ్డాడు నారాయణమూర్తి. బలంగా ఇద్దరికీ చెరొక ముష్టిఘాతానిచ్చాడు, ఒక గుద్దు గుద్దాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడిగుద్దులు ఒకే మారుగా విష్ణుమూర్తి మీదకు పడ్డాయి. ఘోరంగా యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో విష్ణుమూర్తి అవస్థను గ్రహించిన పరమేశ్వరి కరుణామయిగా మారి ఎరుపెక్కిన కన్నులతో మధుకైటబల్ని చూస్తూ పెద్దగా నవ్వింది. మానవుణ్ణి ఆకర్షించేదేమిటి ముందర? శబ్దం. శబ్దమే ముందు మాయలో పడడానికి కారణం. ఎక్కడైనా ఒక తీపి మాట వినపడింది అంటే నీవు నీవు విచారణలోకి వెళ్ళాలి అని పెద్దలు చెప్పారు. ఎవరైనా నీకంటే గొప్పవాళ్ళు లేరు అని ఒక మాట అన్నారనుకోండి, వీళ్ళు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు. ఓసారి అది నిజమేనా? మనకు మనం విచారణ చేసుకోవాలి. పొగడొచ్చు, లోకం పొగుడుతోంది, మాటలు చాలా రకాలుగా వినబడతాయి. ఆ వినబడ్డప్పుడు ఇది ఎంతవరకు నిజమని మనకు మనం విచారణ చేసుకోవాలి. అలాగే శబ్దమే మానవుణ్ణి ప్రపంచంలోకి లాగే మొట్టమొదటిది లక్షణం. ఎందుకంటే ఆకాశ లక్షణం శబ్దం. ఆకాశద్వాయు, వాయు అగ్ని, అగ్ని ఆపహ, ఆపహ పృథివీ, పృథివ్య ఔషధి, ఔషధివ్యో అన్నం అని మనకు మహాత్ములు తెలియచేశారు. ఆకాశం మొట్టమొదటిది. అజామీలుడంతటి వాడు ఎక్కడో దర్బలు తీసుకురావడానికి అడవికి వెళ్ళిన వ్యక్తి అంత సంస్కారంలోకి, అంటే అంత గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి సంసారంలో ఏడవబడడానికి కారణం కూడా శబ్దమే. ఏ శబ్దం వినాలో ఆ శబ్దం వినలేదు ఆయన. ఏవి వినకూడదు అవి విన్నాడు. పోని విన్న తరువాత ఇది నాకు ప్రయోజనం లేదు కదా అని వదిలేదు ఆయన. ఆ శబ్దానికి చెవి అప్పచెప్పడమే కాదు, కళ్ళతో వెతుక్కున్నాడు శబ్దాన్ని. కళ్ళతో వెతుక్కున్నాడు. చిన్నపిల్లాడికి చూడండి, వాడి చెవి దగ్గరికి వెళ్ళి ఇలా చిటికలు వేస్తాడు, వాడు ఆ శబ్దంతో వెతుక్కుంటాడు. ఎవరు నా దగ్గర ఇక్కడ శబ్దం చేసింది? తల్లి ఏం చేస్తుంది? ఇటు పక్క చిటికి వేసి ఇటువైపుకు తిరుగుతుంది. వాడు ఆ శబ్దాన్ని బట్టి శబ్దం వచ్చిన దిక్కుకు చూస్తాడు, వెతుక్కుంటాడు శబ్దంలో. అలాగే మానవుడు కూడా శబ్దం చేత ఆకర్షింపబడతాడు. అందుకే శబ్దము మొదటిది లేడి. మనకు మహాత్ములు చెప్పారు కదా, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు పంచతన్మాత్రలు, ఈ ఐదే ఉన్నాయండి ప్రపంచంలో, ఆరవది లేనే లేదు. మానవుడి పడగొట్టేది ఈ ఐదే పంచభూతాలతోటి. పంచభూతాల ద్వారా వచ్చిన పంచతన్మాత్రలు ఇవే మానవుడిని పడేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ శబ్దం చాలా గొప్పది. అమ్మ హసితానికి వీళ్ళు ఆ వైపుకు చూశారు, ఏ వైపు నుంచి వస్తోంది శబ్దం? ఎరిపెక్కిన కన్నులతో ఉంది అమ్మ. అమ్మ ఎలా కనబడుతోంది ఆవిడ అంటే, ఆవిడ కనుబొమ్మలు వింటి కొనల్లాగా కనిపించాయి, ఆవిడ చూపులు బాణాల్లాగా అనిపించాయి. ఈ లోపల ఉండే భావాలు వికారం చెంది అమ్మ పట్ల చూడకూడని దృష్టితో వీళ్ళు చూడడం జరిగింది. ఆ పాపాత్ముల వక్ర విలోకనాలకి మురిసిపోయారు. ఓహో, ఇంత సౌందర్యవంతురాలైన ఆవిడ ముందర మేము యుద్ధం చేస్తోంది అని అమ్మను వేరు విధంగా భావన చేశారు. ఆ సమయంలో నారాయణమూర్తి గ్రహించాడు, వీరి చూపులే వీరి నాశనానికి కారణం. కాబట్టి అమ్మ ఏం చెప్పారు మనకి, దృష్టి సరి చేసుకుంటే సృష్టి అంతా కూడా భగవన్మయమే, సృష్టిని మనమే మార్చక్కర్లేదు. మన వక్ర దృష్టిని సరి చేసుకుంటే సృష్టి ఎప్పుడూ ఉందే, సృష్టి ఎప్పుడూ ఉందే. మన చూడండి రామదాసు గారు, నదులు వనంబులు నానామృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. అంటే రామ మంత్రం రాకముందర ఏమైనా వనం లేదా, నీరు లేదా, పర్వతం లేదా, నదులు వనంబులు నానా మృగములు ఇవన్నీ లేవా? రామనామం ఆయనకు ఉపదేశం చేయకముందర వనాలు లేవా, పర్వతాలు లేవా, ఇవన్నీ లేవా? ఉన్నాయి. కానీ అప్పుడు ఎలా చూశాడు అంటే, వనాన్ని వనంగానే చూశాడు, నదిని నదిగానే చూశాడు, పర్వతాన్ని పర్వతంగానే చూశాడు. మంత్రోపదేశం అయిన తర్వాత ఎలా చూశాడు, ఇది అంతా రామమయమైన దృష్టితో చూశాడు. అప్పుడు ఏమైపోయింది అక్కడ, అక్కడ నామాలన్నీ ఇక్కడ రామనామంలో లీనమైపోయాయి. అక్కడ వనము వేరుగా ఉంది, నీరు వేరుగా ఉంది, ఇవన్నీ వేరువేరుగా కనిపించాయి మంత్రోపదేశం ముందర. మంత్రోపదేశం ఆయనకు అయిన తరువాత ఆయన విచారణలో ఏం తేలిందంటే, ఉన్నది రామనామమే, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఉన్నది రాముడే, అంతకు ముందర వేరువేరుగా కనిపించాయి ఆయన. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే స్వామివారు ఈ భావనని గుర్తించాడో, కనులప్పగించి దేవిని చూస్తూ నిలబడ్డారు వీళ్ళు మోహితులయ్యారని గుర్తించారో, వెంటనే ఆయన అన్నాడు, మధుకైటములారా మీ యుద్ధానికి నేను సంతోషించానయ్యా, ఎంతో మంది రాక్షసుల్ని నేను చూశాను, యుద్ధాలు చేశాను, కానీ మీతో సాటి వచ్చే వాళ్ళని నేను చూడలేదు వినలేదు, మీ బాహుబలానికి సంతృష్టి చెందాను, వరం ఇస్తున్నాను కోరుకోండి అన్నారు. ఇప్పుడు వీళ్ళలో ఏం ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు లోకంలో ఎవరైనా ఇచ్చిన వాళ్ళని ఎక్కువగాను పుచ్చుకున్న వాళ్ళని తక్కువగాను చూస్తారండి, అంతే కదా. ఇస్తూ ఉంటే పై చేయి ఉంటుంది, తీసుకుంటూ ఉంటే క్రింద చేయి ఉంటుంది. లోకంలో ఎవరైనా తక్కువగా ఎవరిని చూస్తారు, క్రింద చేయి పెట్టిన వాడే కదా తక్కువగా చూస్తారు. తృణాదపి లఘు స్థూలహ స్థూలాదపిచి యాచక, లోకంలో మనకు చెప్పారు గట్టి పరక కంటే అల్పమైన వారు ఎవరు అంటే ఇతరుల దగ్గర యాచన చేసేవారు. యాచన ఎప్పుడైతే చేస్తామో లోకంలో అంత అత్యంత అల్పమైనది గడ్డి పరక అయితే గడ్డి పరక కంటే తక్కువగా భావన చేస్తారు. ఇప్పుడు అమ్మ ముందర చెయ్యి చాచాడు నారాయణ, అమ్మ ముందర చెయ్యి చాచాడు, వీళ్ళకి అహం కలిగిందండి. ఎప్పుడైతే దేహాభిమానం కలుగుతుందో దేహాభిమానమే సర్వనర్థాలకి మూలం, దేహాభిమానమే పెద్ద అవిద్య. అవిద్య అంటే మనకేమో పాటలు రాకపోవడము, ఇక్కడ ఉండే శ్లోకాలు రాకపోవడము కాదండి, దేహాభిమానమే పెద్ద అవిద్య. ఆ దేహాభిమానం ఎప్పుడు కలుగుతుందో అన్నీ వచ్చి చేరతాయి అక్కడ. ఎప్పుడైతే వీళ్లకు దేహం మీద అభిమానం కలిగిందో, మేము ఒక స్త్రీమూర్తి ముందర నిలబడ్డాం, ఈయన మాకు వరం ఇస్తానంటున్నాడు, తీసుకునేవాడి చేయి కింద ఉండాలి, ఇచ్చేవారి చేయి పైన ఉండాలి, పైనుండే వారిని కదా ఎవరు అందరూ గొప్పవారిగా చూస్తారు, ఇప్పుడు నారాయణమూర్తి గొప్పవాడు అవుతాడు, మేము తక్కువ వాళ్ళం అవుతాం. తక్కువ వాళ్ళగా ఎలా ఉండాలి అమ్మ దృష్టిలో? ఆవిడ వాళ్ళ అమ్మ అనే భావనతో చూడలేదండి, వాళ్ళు ఇంకొక భావనతో చూశారు. వెంటనే వీళ్ళలో ఒక ఆలోచన బయలుదేరి, ఇప్పుడు ఈవిడ దగ్గర మేము గనక తీసుకుంటే మా వైభవం తగ్గుతుంది అని భావన చేసి వాళ్లలో వాళ్ళు అన్నారు. దానవ సోదరులకి అభిమానం పొడుచుకొచ్చింది. మన్మధార్థులై అమ్మ ముందర ఆ మహామాయని తదేకంగా చూస్తూ చూపు అమ్మవైపు పెట్టారు, మాట నారాయణుడితో పలుకుతున్నారు, మహా హరి మేము యాచకులం కాదయ్యా, మేము దాతలం. ఇచ్చే ఎవరైనా లోకంలో ఉంటే గ్రహీతలు అంటే పుచ్చుకునేవాళ్ళు, మేము దాతలుగానే ఉంటాం, గ్రహీతలుగా ఉండం. అందువల్ల మాకేమిస్తావో అది అని మేము అడుగుతామని కదా నువ్వు అడుగుతున్నావు, ఏదైనా వరం కోరుకోమంటున్నావు. అసలు అడగడానికి మాకు కావలసింది ఇంకోటి ఉంటేనే కదా, మాకేం అక్కర్లేదు, మేమే ఇస్తాం కోరుకో, మేము ఇప్పుడు దాతలుగానే ఉంటాం, ఏం కావాలో అభ్యర్థించు అంటే వెంటనే దానవ వీరులారా మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వద్యులు కావాలి అని అడిగాడు నారాయణ. ఇక్కడ చూడండి, అక్కడ ఒక లక్షణం ఉంటుంది మొన్న మనం చెప్పుకున్నాం, తెలిసి చేసినా తెలియక చేసినా మహాత్ములతో సాంగత్యం ఒక స్థితిలో నిలబెడుతుందండి మానవుడు. విదురుడు, సంజయుడు, భీష్మాచార్యుడు వీళ్లతో చేసిన సహవాసం ధృతరాష్ట్రుడికి విశ్వరూప సందర్శనం కలిగేలాగా రాయబార సమయంలో ధృతరాష్ట్రుడికి వరమిస్తాడు నారాయణ. ఇంకా చెప్పాలంటే అర్జునుడి కంటే విశ్వరూపం ముందు ధృతరాష్ట్రుడే చూశాడు. మనకెప్పుడూ విశ్వరూప సందర్శనం ఇది కురుక్షేత్రంలో యుద్ధంలో తెలుస్తుంది, కానీ ముందే చూపించాడు నారాయణుడు రాయభార సమయంలో, నేను ఇది నా స్వరూపం ఇది అని చూపించాడు. కానీ ధృతరాష్ట్రుడు కదండి, ఎవడైతే తనది కాని దాన్ని తానని అనుభవిస్తాడో వాడే ధృతరాష్ట్రుడు. కాబట్టి మానవులు ఒక మాట చెప్పారే, అంగవైకల్యం సరిచేయొచ్చేమో కానీ మనోవైకల్యం సరిచేయలేము అని. అంగవైకల్యం సరిచేయొచ్చు, కన్ను పోయినా కన్ను పెట్టచ్చు, కాలు పోయినా కాలు పెట్టచ్చు. మనోవైకల్యం కలిగింది అనుకోండి, మనస్సుకు వైక్లభ్యం వచ్చింది, మనస్సు వంకర పోయింది. అందుకని మన వాళ్ళు చెప్పారు కట్టె వంకర పొయ్యి తీరుస్తుంది అని, పెద్దవాడు చెప్పిన మాట. కట్టె వంకర పొయ్యి తీరుస్తుంది అంటే అర్థం ఏంటండి, మనకు చెప్పారే బాబూజీ మహారాజ్ వారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, ధ్యానాగ్ని దగ్ధ కర్మాణి, నామాగ్ని దగ్ధ కర్మాణి. గీతాచార్యుడు మన గురుదేవులు మన అమ్మ మనకు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహామంత్రం నామాగ్ని, జ్ఞానాగ్ని, ధ్యానాగ్ని, ఈ మూడు అగ్నులు. చక్కగా మనకి ఇక్కడ కూడా కట్టె వంకర పొయ్యి తీరుస్తుందంటే కట్టె అంటే దేహం అండి, దేహానికి వంకరలున్నాయి. ఏ వంకర? బాహ్యమైన వంకరలు కనిపిస్తాయి, కుప్చకుండే వంకర కనిపిస్తుందండి అందరికీ. కుప్చ మనస్సు చూసిన వారు ఎవరండి? కృష్ణ పరమాత్మ. అందరూ దానికి పేరు పెట్టారు త్రివక్ర అని పేరు పెట్టారు, మూడు వంకరలు కలిగింది అని పేరు త్రివక్రకి. కానీ వంకరే లేనిది అన్నాడు కృష్ణయ్య. నువ్వు సుందరాంగివి అన్నాడండి మొట్టమొదటి మాటలోనే, నీవు అత్యంత సుందరివి అన్నాడు కృష్ణయ్య. ఆవిడ దేహాన్ని చూసి మాట్లాడింది, ఏమయ్యా లోకంలో అందరూ నా వంకరలు చూసి నాకు పేరు పెట్టారయ్యా, నేను అసలు పేరు కూడా మర్చిపోయాను. కొంతమందికి నిక్ నేమ్స్ ఉంటాయండి, దాంతో పిలిస్తే గాని వాళ్ళకి నిలబడరు. నిక్ నేమ్ పెడితే తొందరగా గుర్తుంటుంది. చప్పిడి ముక్కుల వారు రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, ఒక ఇద్దరు భార్యలకి చప్పిడి ముక్కులు ఉన్నాయంటే శుభలేఖలు రాసేటప్పుడు ఆ పేరు బ్రాకెట్ లో పెట్టేవాడు, చప్పిడి ముక్కుల వారికి ఇవ్వవలేను అని. అంటే అర్థం ఏంటది, నిక్నేమ్ అనమాట, అదంటే తొందర గుర్తొచ్చేస్తుంది, ఆ పేరు కలిగిన వాళ్ళు పోవడం మంది ఉండొచ్చు కనుక. అలాగే ఇక్కడ కూడా ఒక పేరు ఉంది ఆవిడకి, త్రివక్ర. అందరు అదే పేరుతో పిలిచేవారు, పాపం ఆవిడ అసలు పేరు మర్చిపోయింది. కానీ కృష్ణుడు అన్నాడు, లోకం పెట్టిన పేరు నీకెందుకే, నేను పెడుతున్నాను నీకు పేరు అన్నాడు ఆయన. లోకం పెట్టిన పేరు లోకంలో కనుమరుగైపోతుంది, వాడు నీ దేహాన్ని చూసి పెట్టారు, నేను నీ సౌందర్యాన్ని చూసి పెడుతున్నాను. ఏ సౌందర్యం? ఆత్మ సౌందర్యమే సౌందర్యం, ఆత్మరతి ఏ రతి, ఆత్మానందమే ఆనందం, గురుదేవులు చెప్పారు కదా బాబూజీ మహారాజు వారు. కాబట్టి బాహ్యమైనటువంటివి కాదు చూసేది, లోపలుండే సౌందర్యం అది చూసి నారాయణుడు చక్కగా ఆవిడ వంకర్లు తీర్చాడండి. అవగుణములు మాని ఆచేరా తీర్చేరా నవనీత చోరుడు నారాయణుడుండగా ఎవరు దూషించిననేమి మెచ్చి ఎవరు భూషించిననేమి. నన్ను ఎవరు తిట్టినా ఎవరు పొగిడినా నాకేమిటి లాభం, నా ఒళ్ళో ఏమైనా పడుతుందా? పోనీ నన్ను నా గురించి తిట్టుకున్నారనుకోండి నా అవగుణాలు ఏమైనా వాళ్ళు తీరుస్తారా? పోనీ నన్ను గురించి పొగిడారనుకోండి దానికి ఏమైనా నాకు లాభమా? నా గుణాలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా? నవనీత చోరుడు నారాయణుడుండగా ఆయన చక్కగా నాకు భగవంతుడుండగా ఇవి వీటితో నాకు పని ఏమిటి అని చక్కగా రామదాసు వారు చెప్పుకున్నారు కదండి. అలాగే మనం కూడా అభ్యర్థన ఎవరి దగ్గర పెట్టుకోవాలి? భగవంతుడి దగ్గరే. అభ్యర్థించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే, ఆవేదన తెచ్చగలిగిన వాడు కూడా భగవంతుడు ఒక్కడే. అందుకని ఇక్కడ వాళ్ళ వంకరలు దేహ వంకరలు చూస్తున్నారే గాని ఆ లోనుండే మనో వైక్లభ్యం దాన్ని సరిచేసేవాళ్ళు కావాలి. వీళ్ళేం చేస్తున్నారు, ఎదురుగా ఉండి అమ్మ చూస్తుంది కదా అని వాళ్ళు ఒక మాట అన్నారు, ఇదిగో కావాలంటే నీకే ఇస్తా, నువ్వే తీసుకో. దానికి నారాయణమూర్తికి సమయం చిక్కింది, మీరు నా చేతిలో వద్యులు కావాలి, మరణం పొందాలి. జనార్దన, ఇప్పుడు వీళ్ళు సంఘటనలో పడ్డారు, సంఘటనలో పడి ఆలోచించి అన్నారు, అది అలా ఉంచు, ముందు నువ్వు నాకు వరమిస్తానన్నావు కదా, అది ఇప్పుడు కోరుతున్నావు అన్నారు వాళ్ళు. ముందు నువ్వు మాకు వరమిస్తానన్నావు కదా, అది మేము ఇప్పుడు కోరుతున్నావు. వీరు దానికి కట్టుబడ్డారు. ఎవరు? జనార్దనుడు, నారాయణమూర్తి. ఆయన అన్నాడు, అయితే అలాగే కావాలంటే ఆ వరం ఇప్పుడు కోరుకోవచ్చు. అంటే వాళ్ళు అన్నారు, నిర్జలమైన ప్రదేశంలో సంహరించాలి. నిర్జలము అంటే, జలము అంటే మాయకు ఉపలక్షణం అండి. వేదాంతంలో నీరు అనేది మాయకు ఉపలక్షణంగా చెప్పారు. అంటే దేహానికి వస్త్రం ఎలా ఉపలక్షణమో, నివాసాంశ జీర్ణాన్ని యదా విహాయ, భగవద్గీతలో వస్త్రము అంటే కప్పి ఉంచున్నది వస్త్రం, దేహాన్ని కప్పి ఉంచేది వస్త్రం. అలాగే ఇక్కడ కూడా మాయకు ఉపలక్షణం జలం చెప్పారు. ఎక్కడ జలం మీకు వినపడ్డా, ఎక్కడ మీకు కనబడ్డా, జలం అనేది మాయకు ఉపలక్షణం. ఈ జలంలోనే మాయా జరిగింది, మాధవత్వం కూడా తెలిసింది. భాగవతంలో అక్రూరుల వారు రథం నడుపుకుంటూ వెడతారండి భాగవతంలో. అలా వెళ్ళినప్పుడు అక్రూరుల వారి రథం ఆ నదీ జలాల తీరం దగ్గరకు వచ్చేటప్పటికీ అక్కడ ఆపుతాడు ఆయన. ఎందుకంటే ఆయనకు సంధ్య వార్చుకునే సమయం అయింది. ప్రాతకాల సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. సాయం సంధ్యను ఉపాసన చేసే లక్షణం ఉంది ఆయనకి. అందుకని వెంటనే రథం దిగి కృష్ణుడు బలరాముని కోరుకున్నాడు. అయ్యా నేను కాస్త నా పని ఉంది, సాయం సంధ్యను ఉపాసన చేయాలి, నేను వెళ్ళి కాస్త ఆ పని చేసుకుని వస్తాను. ఈయన యమునా నదిలో ఆ నీళ్ళలో మునిగేటప్పటికీ ఇప్పుడు ఎవరు కనిపించారండి అక్కడ? బాహ్యంగా ఏ బలరామకృష్ణులు రథంలో ఉన్నారో వారే వీరికి నీళ్ళలో దర్శనమిచ్చారు. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, వీళ్ళెప్పుడు నాకంటే ముందు ఇక్కడికి వచ్చారు అని. మళ్ళీ ఆ పైకి వచ్చి చూస్తే మళ్ళీ వాళ్ళు ఇక్కడ కనిపించారు అక్రూరుల వారికి. అంటే చూడండి, జలంలోనే మాయొచ్చింది, జలం దగ్గరే మాయ తొలగింది. రావడము తొలగడము రెండు లేవండి. అసలు మన వాళ్ళు చెప్పారు, ఆటంకం తొలగించడమే సాధన. ఉన్నది ఎప్పుడూ ఉంది, ఉన్నదాన్ని నువ్వు తెచ్చుకోనక్కర్లేదండి, తెలుసుకుంటే చాలు. రామకృష్ణానంద స్వామి వారు అదే చెప్పేవారు, తెచ్చుకోనక్కర్లేదు, తెలుసుకుంటే చాలు. తెచ్చుకోవడం అంటే బయటికి వెళ్ళి మనం ఈ రకరకాలు తెచ్చుకుంటాం కదా, పప్పు లేకపోతే ఉప్పు లేకపోతే కూరగాయలు లేకపోతే తెచ్చుకుంటాం కదా, ఇవి తెచ్చుకోవడం. తెలుసుకోవడం అంటే ఉన్నదే, ఉన్నదాన్ని నువ్వు గుర్తించడం. అది లేకుండా పోలేదు, ఉన్నది నీ ఇంట్లోనే ఉన్నది. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు వెతుకులాటలో అది నీకు లభ్యం కావడం లేదు. కాని దాని మీద చేయి వేస్తున్నావేమో, కావలసింది లభ్యం కావడం లేదు. కాని దాన్ని పట్టుకున్నంత వరకు కావలసింది దొరకదు. ఎప్పుడైతే కానిది వదిలేస్తావో కావలసింది దొరుకుతుంది. పిల్లాడు పట్టుకోకూడని వస్తువులు పట్టుకుంటాడండి, వాడు ఎంత చెప్పినా వినకపోతే తల్లి ఏం చేస్తుంది, వాడికి ఏది ఇష్టమో దాన్ని వాడికిచ్చి దాన్ని వదిలి నీకు ఇది ఇస్తాను అని చెప్పి చెప్తుంది అమ్మ. వాడికి ప్రమాదకరమైన దాన్ని వదిలింపజేస్తుంది, ఏది వాడికి కావాలో ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం, కాని దాన్ని పట్టుకున్నంత వరకు కావలసింది లోపలికి చేరదు, అది తొలగితేనే ఇది లభ్యం అవుతుంది అన్నమాట. అదే సాధన. సాధన అంటే ఏం లేదు, ఉన్నదేదో ఉన్నది, కానిది తొలగించుకోవడమే. అందుకని ఇక్కడ వాళ్ళు చక్కగా చెప్పారు, నువ్వు ముందు వరమిస్తానన్నావు కదా, ఏమిటది నిర్జలము, నిర్జలము అంటే మాయ లేకుండా ఉన్న చోటు. మాయ లేకుండా ఉన్న చోటునే అహంకార మమకారాలు చస్తాయి, మాయ లేని చోటనే అహంకార మమకారాలు చస్తాయి. అందుకే రాత్రి మీకు మహావతారం నరసింహ చూపించినట్టున్నారు, చూడలేదా? ఎక్కడ చచ్చిపోయాడు హిరణ్యకశ్యపుడు? గడపలో చచ్చాడు. వాడు లోపల చావడు, బయట చావడు, వాడు మధ్యలో చస్తాడు. దానికి తులసీదాస్ గారు చెప్పారు, ఆ మధ్య భాగమే నాలుక అన్నాడు ఆయన. నాలుక మీద చచ్చేవాడే హిరణ్యకశ్యపుడు. ఎప్పుడైతే నాలుక నామం చేస్తుందో అప్పుడు చచ్చేవాడు వాడు. ఎప్పుడైతే నామం అనేటువంటిది నాలుకతో చేస్తుంటామో చచ్చిపోతాడు అని అర్థం అక్కడ. అంటే ఇక్కడ ఈ నాలుక మధ్య గడప లాంటిది. ఈ గడప లాంటి నాలుకలో నువ్వేం చేస్తుంటావు, రాకపోకలకి గుర్తు. అందుకనే రామనామాన్ని ఎలా పోల్చారండి, రా అన్నప్పుడు కలశములన్నీ బయటికి వెళ్ళిపోతాయి, మా అనగానే నోరు ఇలాగ రెండు కవాటాలు బిగించుకొని బయటకు వెళ్ళిన పాపాలు మళ్ళీ లోపలికి రాకుండా చేస్తాయి. రామనామం ద్వారా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంటే అటువంటి ఆ లక్షణం మనకి నామానికి ఇచ్చాడు. అలా అందుకనే ఇక్కడ కూడా ఆయన ఏం చెప్పాడు, ఇది మామూలుగా చావదు, నిర్జలం అంటే మాయలేని చోటే ఈ అహంకార మమకారాలు చస్తాయి. మధుకైటబుల్ అనేవాళ్ళు ఈ రాక్షసులకి వెంటనే అనుకున్నారు, ఇక నారాయణుడు మాయలో పడిపోయాడు, అసలు ఉన్నదే నీరైతే నీరు లేని చోట ఎక్కడుంటుంది గనక, ఉన్నదే నీరు కదా. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, భూమి దగ్గర నక్క పావన అప్పు తీసుకుందటండి, పావన అప్పు తీసుకుందట నక్క, పావన అప్పు తీసుకుంటే ఇది పోయిన చోటల్లా అడుగుతుందటండి, ఎక్కడికి నక్క పోయిన అక్కడ భూమి ఉందా లేదా, ఉంది కదా, భూమి లేకపోతే నక్క ఎక్కడ నిలబడుతుంది, వెంటనే ఆ వెళ్ళిన చోటల్లో అడుగుతోంది కదా అని వెంటనే నక్క చిత్తులు మారింది కదండి, అది ప్లాన్ వేసింది, నువ్వు లేని చోట ఎక్కడో చెప్పి అక్కడ ఇస్తానందండి, అది చాలా తెలివి కలదండి, నువ్వు లేని చోట ఎక్కడో చెప్పి అక్కడ ఇస్తాను, ఇంకెక్కడుంటుందండి, సముద్రం ఉన్నా కానీ సముద్రానికి ఆధారం భూమే కదా, అక్కడ ఒక చెరువు ఉంటుందనుకోండి చెరువుకి ఆధారం భూమే కదా, భూమి లేకపోతే చెరువులో నీళ్లు ఎలా నిలబడతాయి, అది లేని చోట ఎక్కడుంటుంది గనక, కాబట్టి ఇది జిత్తులు మారి నక్క అంటారు, అందుకే జిత్తులు మారి తెలివితేటలు అంటారు కొంతమంది, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారన్నమాట. అందుకని నీళ్లే కదా అంతటా ఉంది, నీళ్లు లేకుండా ఎక్కడుంటుంది గనక అక్కడ వధ పొందడం సాధ్యం కాదని వాళ్ళు ఈ మాట కోరుకున్నారు. వెంటనే స్వామివారు తన తొడలని విశాలం చేశారు, ఈ భాగాన్ని ఊరుగుల భాగాన్ని ఆయనండి లోకంలో ఏ సౌందర్యాన్ని చూసి వాళ్ళు వక్రింపబడ్డ మనస్సు కలిగిన వాళ్ళు అయ్యారో, ఇంత సౌందర్యాన్ని తన ఊరువుల్లో నుంచి సృష్టించాడు నారాయణుడు. నరనారాయణుడు తపస్సేసేటప్పుడు దేవతల సౌందర్యానికి అప్సరసలు అందరూ ఎదురుగా వచ్చి నృత్యం చేస్తుంటే నారాయణుడు ఏం చేశాడండి, వాళ్ళని తిట్టలేదు, మీరెందుకు మాకు భంగం కలిగిస్తున్నారని అనలేదు, అంతకు మించిన సౌందర్యం తన ఊరువుల నుంచి సృష్టించాడు, ఇక్కడ తన తొడల్ని ఇలాగా స్పృశించాడు, ఇందులో నుంచి ఒక అద్భుతమైన సౌందర్య రాసి వచ్చింది ఆవిడ ఊర్వశి, నారాయణమూర్తి ఊరుగులలో నుంచి వచ్చింది. ఇక వెంటనే ఆవిడ సౌందర్యం చూడగానే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ దేవత అప్సరసలకు కూడా వాళ్ళకి అర్థవంతమైన పేర్లు, తిలోత్తమా, తిల అంటే నువ్వు గింజ, నువ్వు నువ్వులు, ఆ సర్వదేవతా సౌందర్యంలో తిలభాగం 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 తీస్తే ఓ నువ్వంతు ఒక నువ్వు గింజంత పరిణామం తీసి కనుక ఒక చోట కుప్ప పోస్తే ఎంత సౌందర్యం ఉంటుందో ఆవిడ తిలోత్తమా. మరి అమ్మ మహాలావణ్య సేవదిహి లలితా సహస్రనామాల్లో అమ్మవారికి పేరు పెట్టారు. వసిన్యాది వాగ్దేవతలు ఇంత వర్ణిస్తూ వచ్చి అమ్మ అసలు సౌందర్యంగా ఏది లోకంలో భాసిస్తుందో ఆ సౌందర్యానికి కారణం నీవై ఉన్నావు, అంటే సౌందర్యం మానవుని మోహితుణ్ణి చేస్తోంది, ఈ మోహం కలిగించే సౌందర్యానికి కారణం నీ అనుగ్రహమే, అందుకని ఆవిడ మహాలావణ్య సేవదిహి అని లలితా సహస్రనామంలో చెప్పారు. అలాంటి ఈ ఎప్పుడైతే వీళ్ళ తొడల భాగాన్ని విశాలం చేశాడో తమ శరీరాన్ని 1000 యోజనాలకు పెంచడం మొదలు పెట్టారు. వీళ్ళేమో వధింప పడకూడదని, నారాయణుడు వధించాలని, ఇలాగ బాగా విశాలం చేసి 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 తన యొక్క సుదర్శనంతో, అహంకార మమకారాలు ఎక్కడ తెంచివేయబడతాయి అంటే సుదర్శనం, ఆత్మదర్శనం. సుదర్శనం అంటే గురుదేవులు చెప్పిన మాట ఏమిటి, సు అంటే ఆత్మ వస్తువు, నేను అమ్మ చెప్పారు కదా దర్శనం అంటే ఏం చెప్పారు, అభేద దర్శనం జ్ఞానం. దర్శనము అంటే ఏమిటి, దర్శనం అంటే అక్కడున్నటువంటి పరమాత్మ అంతటా ఉన్నాడు అనేటువంటి భావన. ఇప్పుడు ప్రహ్లాదుడు దర్శనం చేశాడు, హిరణ్యకశ్యపుడు చూచాడు, హిరణ్యకశ్యపుడు చూడడానికి నరసింహమూర్తి కనపడాడు, ప్రహ్లాదుడు దర్శనానికి కనబడతాడు. ఎందుకని, ప్రహ్లాదుడు అదే ప్రపంచాన్ని చూశాడు, హిరణ్యకశ్యపుడు అదే ప్రపంచాన్ని చూచాడు, కానీ హిరణ్యకశ్యపుడు చూచాడు, ప్రహ్లాదుడు దర్శించాడు. దర్శనం అంటే అర్థమేమిటి, ఉన్నది తన ప్రభువే, తన ఆరాధ్య దైవమే ఇంతగా భాసిస్తున్నాడనేటువంటి ఆనందాన్ని పొందేటువంటి వాడు. మలయాళ స్వామి వారు చెప్పేవారు, మీరు విమానము హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది, భూమి మీద మీకు గుడిసెలు కనపడతాయి, 1వ అంతస్తు కనపడుతుంది, 2వ అంతస్తు కనపడుతుంది, 30 అంతస్తుల దాకా భవనాలు కనబడతాయి, హెచ్చు తగ్గులు కనబడతాయి. ఇదే ఏరోప్లేన్ ఒకసారి ఎగిరింది అనుకోండి, ఆకాశంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కింద చూస్తే భవనాలు కనపడతాయా, హెచ్చు తగ్గులు కనపడతాయా, మొత్తం సమతలమే. అంటే సమదర్శనమే నిజమైనటువంటి దృష్టి, సమదృష్టే నిజమైన దర్శనం, సమదృష్టి కలిగి ఉండడమే నిజమైనటువంటి దర్శనం. భేద దృష్టి కనపడిందా, అది జీవ లక్షణం. అష్టావక్రులు వారు సభలో ప్రవేశిస్తే జనక మహారాజు కొలువులు అందరూ నవ్వారటండి. జనక మహారాజు గారు అలా నిర్లిప్తంగా అలా కూర్చున్నాడు, ఆయనకు సత్యం తెలుసును, దేని దర్శించాలో దాన్ని దర్శిస్తున్నాడు గనక ఆయనకు వికారము లేదు, హాస్యము లేదు, ఎగతాళి లేదు. అంటే పాపం వచ్చిన అష్టావక్రులు వారు కూడా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వాడో ఆయన ద్వారా వీళ్ళకి చెప్పించాలి. అందుకని జనకుడే ప్రశ్న వేశాడు, స్వామి వాళ్ళందరూ నవ్వుతున్నారంటే కారణం ఉంది, మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాను అష్టావక్రుల వారిని. వెంటనే అష్టావక్రుల వారు చెప్పారు, జనకుడి సభ అంటే వేదాంతంతో పండితులతో మహాత్ములతో నిండి ఉంటుంది అనుకున్నాను, ఇంతమంది చెప్పులు కుట్టే వాళ్ళ సభగా ఉంటుందని నేను ఊహించలేదన్నాడు ఆయన. ఇదేమిటి, మేమందరం చెప్పులు కుట్టేవాళ్ళమా, మేమందరం వేద వేదాంగాలు అభ్యాసం చేసిన వాడమైతేను అని వీళ్ళలో కాస్త ఒక లుకులకు బయలుదేరి సమాధానం వారే చెప్పారు. నేను అన్నది సమంజసమే, చర్మంతో ఎవరికయ్యా అవసరం, చెప్పులు కుట్టేవాడికే కదా, చెప్పులు కుట్టేవారే కదా, చర్మం సాఫీగా ఉందా, ఎత్తు తగ్గులుగుందా, ఎవరు చూస్తారు, చెప్పులు కుట్టేవాడు. కానీ లోనున్నటువంటి ఆత్మను దర్శించిన వాడికి వికారాలు ఎక్కడ తెలుస్తాయి. వికారం గుర్తిస్తున్నావంటే నీలో జీవభావం వదలలేదు, వికారాన్ని చూస్తున్నావంటే నీలో ద్వైత భావం రహితం కాలేదు. అందువల్ల మీరందరూ నా దేహాన్ని చూసి ఇది 8 వంకరలుంది కదా అని మీరు నా దేహాన్ని చూసి నవ్వారు. నేను ఇంత సభలో ఇలాంటి వారా ఉంది, ఇంతకాలం నుంచి ఇదేనా మీరు వింటున్నారు, దేహమే చూస్తున్నారు, దేహిని ఎప్పుడు దర్శిస్తున్నారు, దేహాన్ని చూడండి, దేహిని దర్శించండి, చూడడం వేరు దర్శనం వేరు. కాబట్టి అక్కడ దర్శనం చాలా గొప్పది. అందుకనే మహాత్ములు మనకు చక్కగా ఏది ఎలా చూడాలో నేర్పారు. ఎప్పుడైతే ఇది విశాలం చేశారో స్వామివారు చక్కగా, ఇది జగన భాగాన్ని ఎప్పుడైతే విశాలం చేశారో, ఈ మధుకైటులనేటువంటి వాళ్ళ చక్ర ఇది స్వామి సుదర్శనంతో ఆత్మదర్శనంతోనే అహంకార మమకారాలు చస్తాయి. శౌనకాది మహామునులారా, మధుకైటులు ఎప్పుడైతే నిహతులయ్యారో వాళ్ళి వారి కలేవారాల నుంచే ఈ క్రొవ్వు అనేది ప్రవహించింది, సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేధస్సు నుండి వచ్చింది కాబట్టి మేధిని అయ్యింది. అందుకనే మృత్తిక తినరాదు అనే నియమం అప్పుడు జరిగింది. మీరు అడిగినటువంటి మధుకైటప వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, అటువంటి అమ్మని మనం కూడా చక్కగా ధ్యానము చేయుదుముగాక. సూత మహర్షి ఇంతకు ముందన్నావు కదా, ఇప్పుడు ఈ మధుకైటప వృత్తాంతం అంతా నీతో చెప్పాను, ఇక పైన వ్యాసుడు ఈ పురాణమంతా రచించి తన కుమారుడు శుకుడితో చదివించాడు. ఆయన ముందుగా ఎవరితో చదివించాడు, శుకుడితోనే చదివించాడు. శుకుడికి ముందు అర్హత ఇచ్చాడు, గొప్ప తపస్సు చేసి శుకుడిని పుత్రుడిగా పొందాడు. అందులో నుంచి మనం మధుకైటప వృత్తాంతంలోకి వెళ్ళాం. ఇప్పుడు సంగతులు తెలియచేయి అని శౌనకాది మహామునులు సూత మహర్షుల వారిని అడిగారు. తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెప్తాను విను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు, అంటే సాక్షాత్తు నారాయణుడే. ఇది మనకు వ్యాస భగవానుడు, ఇది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని మన వ్యాసుడు గురించి చదువుకునేటువంటి శ్లోకం. ఈ మేరు పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సు కూర్చున్నాడు. మేరు శిఖరము అంటే ఏదండి, అంటే ఇదిగో ఇక్కడ ఇదే తలభాగం. మేరువు, మేరువు అంటే ఎత్తుగా ఉండేటువంటి, శ్రీచక్రంలో కూడా మేరువు ఉంటుంది. మేరువు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు శ్రీచక్రాన్ని బాగా గమనిస్తే కూర్చున్న వ్యక్తి ఎలా ఉంటాడో శ్రీచక్రం అలా ఉంటుంది. కూర్చున్న వ్యక్తికి ఆసన భాగం విస్తారంగా ఉంటుంది, ఇలా పాశం పట్టు వేసుకుని కూర్చుంటే కింద భాగం విశాలంగా ఉంటుంది. ఈ పైభాగం వచ్చేటప్పటికి త్రికోణాకారంలో కనిపిస్తుంది అన్నమాట. శ్రీచక్రము అంటే తపస్సుకి కూర్చున్నటువంటి మానవుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకనే దీనిని సర్పాకారంతో కూడా పోల్చారు మన వాళ్ళు. కుండలిని జాగృతం కావాలి అంటారు. కుండలిని ఎక్కడుంటుంది, చుట్టుకొని కింద మూలాధార చక్రంలో ఉంటుంది. అక్కడి నుంచి జాగృతం అంటే కదలికలు జరుగుతూ ఉంటుంది, పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంటుంది. ఇదే శక్తి అధోముఖంగా ప్రయాణం చేస్తే మానవుడికి జననేంద్రియము ద్వారా విషయ సుఖాలు కలగడానికి పనిచేస్తుంది శక్తి. ఇదే ఊర్ధ్వంగా ప్రయాణం చేసింది అనుకోండి, అనంతమైనటువంటి తత్వాన్ని గుర్తించడానికి ఆ శక్తిని వినియోగం చేసుకుంటాడు. శక్తి ఎప్పుడు ఉన్నది, వినియోగం చేసుకునేటువంటి వాడి లక్షణాన్ని బట్టి అది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే మేరు శిఖరం మీద కూర్చున్నాడంటే చక్కగా ఈ గురుస్థానాన్ని ఆయన దర్శనం చేస్తూ తపస్సు కూర్చున్నాడు. పుత్రుడు కావాలి, ఘోరమైన తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని ధ్యానం చేస్తూ అక్కడ అగ్ని భూమి వాయువు అంతరిక్షాలతో సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి కోరిక. ఏమంటే శుకుడికి ఏం పేరు పెట్టారు మహాత్ములు, జీవన్ముక్తం శుకం భజే. ఆయనకు పెట్టినటువంటి పేరేమిటి? జీవన్ముక్తుడు. అమ్మ చెప్తారే, చనిపోయిన తర్వాత వచ్చేవి ఎత్తిపోతలు మాత్రమే, మనం జీవించి ఉండగానే జీవన్ముక్తులు కావాలి అంటే అర్థం ఏమిటి? దేహం ఉండగానే దేహం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం. తెలుసుకోకముందరే దీని మీద భ్రాంతి పెరుగుతోంది. అందుకే భ్రాంతులుడిగిన బ్రహ్మంబు పట్టబయ్యలు. బ్రహ్మం అనేది ఎప్పుడూ ఉంది, భ్రాంతి తొలగడమే బ్రహ్మము దర్శనానికి కారణం. బ్రహ్మ దర్శనము కొత్తగా ఉన్నది కాదు, ఉన్నదే బ్రహ్మము. ఆ బ్రహ్మమునకు కానిది చేరడం జరిగింది కాబట్టి మనం దాన్ని చూడలేకపోతున్నాం. చిన్నప్పుడు చూడండి, పిల్లలు రూపాయి 2 రూపాయలు అడిగితే తల్లి బాగా వెతికి వెతికి వాడికి బాగా కాస్త మసిపట్టిన నాణ్యం ఇస్తుందండి. వాడితో చెప్తుంది, కాస్త నువ్వు దీన్ని శుభ్రం చేసుకొని కొనుక్కో అంటుంది. వాడేం చేస్తాడో, చింతపండు ఇసుక తెచ్చి ఆ నీళ్ళని చేర్చి ఆ పైన తుప్పు పట్టిన దాన్ని బాగా ఇలాగే పెడితే వారు తీసుకోరు. ఇలాగే తీసుకెళ్లి అమ్మ కొనుక్కునే వాళ్ళకి ఇస్తే వాడు చల్లదంటారు. వీడేం చేస్తాడు, ప్రయత్నం ద్వారా మొత్తం తొలగించి కాస్త ఆ అంకె కనపడేట్టుగా, 3 సింహాలు కనపడేట్టుగా తోముతాడు. ఎప్పుడైతే ఇది కనబడుతుందో అప్పుడు అతడు చెల్లించుకుంటాడు, ఆ నాణ్యం చెల్లించుకొని కావలసిన దాన్ని తీసుకుంటాడు. అంటే వీడేం చేశాడు, కాని దాన్ని తొలగించాడు. ఉన్నది ఎప్పుడు ఉంది, దాని మీద నాణ్యం మీద రూపాయి గుర్తుంది, 3 సింహాలు ఉన్నాయి. వీడేమీ రూపాయిని ప్రింట్ చేయలేదు, 3 సింహాన్ని తయారు చేయలేదు, ఉన్నది అవే. కానిది చేరింది, ఆ కానిదాన్ని చేరిన దాన్ని తొలగించాడంతే, అప్పుడు చెల్లిపోయింది లోకంలో నాణ్యానికి. అలాగే ఇక్కడ కూడా శుభయోగీంద్రుల వారు ఏది గుర్తించాడు ఆయన అంటే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు ఎలా అయ్యాడు? సాధనలో సంశయానుశుకుణ్ణి కూడా వెంటాడాయండి. వ్యాసుడు చెప్పిన దాన్ని అంగీకరించలేదు ఆయన. మొదట్లో అంగీకరించలేకపోవడానికి కారణమేమిటి? తనకున్న కొన్ని సంశయాలు. ముఖ్యంగా చెప్పాలంటే, నేను వ్యాసపుత్రుణ్ణి కదా అనేటువంటి ఒక ఆ లోపల ఎక్కడో మొలకెత్తిన అహం. అది ఏ రూపంలో ఉన్నా కానీ మళ్ళీ జన్మ తప్పదు. ఏ రూపంలో అంకురమున్నా మళ్ళీ అది మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకని అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు భగవద్గీతలో. అసంగ శస్త్రేణ, అసంగం అనేటువంటి శస్త్రంతో దీన్ని ఖండించి వేయి. అసంగం అంటే అర్థం ఏంటండి? దేనితో కలవకూడదని కాదు, కలవవలసిన దానితో కలవడం. దేనితో కలవాలో దానితో కలవడం. కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ఏది వ్యాస భగవానుడు ఇలా కూర్చున్నాడు అద్భుతమైనటువంటి కన్నికార వనంలో, దేవతలు మునులు విహరించేటువంటి చోటు. ఎక్కడ తపస్సు చేయాలి అంటే మహాత్ములు ఒక స్థలాన్ని నిర్దేశించారు మనకి. అంటే ఇక్కడ చూడండి, మీరు భాగవతం చూడండి, సుందరకాండ చూడండి, చారణ మార్గము అని కనబడుతుంది సుందరకాండలో. చారణ మార్గం మొట్టమొదటిలో సుందరకాండ మనం పేజీ తీయగానే మొదటి సర్గలోనే అమ్మను వెతకడానికి చారణ మార్గంలో వెళ్ళాడు ఆంజనేయుడు. చారణ మార్గం అంటే అర్థం ఏమిటి అంటే మహాత్ములు తిరుగాడిన చోటు. అమ్మ దర్శనం కావాలి, అయ్యవారితో కలపాలి. అమ్మవారికి ఎందుకు దుఃఖం కలిగింది అంటే ఆవిడ కోరిన కోరికే. జీవతో అంటే ఇది రామకథ అంటే ఏం చెప్పారండి? ఇది జీవ కథ. రెండవది ఏమిటి? రామదర్శనం. ఇది బ్రహ్మ కథ. తర్వాత అహంకారం యొక్క వధ అంటే రావణాసురుడు, కామము, వీటన్నింటి వధ. ఇదే మనకు రామాయణం చెప్తోంది. అలాగే ఇక్కడ కూడా ఏ ప్రదేశంలో నేను విహరించాలి అంటే నా మనస్సు ఎక్కడ ప్రయాణం చెయ్యాలి, పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం పట్టుకోవాలి. మహాత్ములు మార్గాన్ని నేర్పరిచారు, అందుకే కొత్తదాన్ని నువ్వు దేన్ని తయారు చేసుకోనక్కర్లేదే. లోకంలో ఎక్కడైనా నేను ఈ మార్గాన్ని కనిపెట్టాను అని ఎవరైనా అంటే అది మన అవివేకమే. ఏది కొత్త మార్గం? ఏదీ లేదు. మహాత్ములు మనకు అందించి వెళ్ళారు, దాన్ని మనం అనుభవిస్తున్నామంతే. అలాగే ఇక్కడ కూడా ఆయన బ్రహ్మలు మొదలైన చోటు తిరిగేటువంటి చోట అక్కడ ఈయన చక్కగా తపస్సు చేస్తున్నాడు. వ్యాసుడి తపస్సు నిరాటంకమైపోయింది, మహోగ్రంగా మారింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించి వ్యాసుడి యొక్క జటలు రాగి రంగులోకి మారిపోయాయి. అంటే ఆయన తల మారిపోతుంది. ఇంద్రుడికి భయం పట్టుకున్నది. రుద్రుడు వచ్చాడు అక్కడికి. ఏమయ్యా నీకు భయం కలుగుతుందా అన్నాడు. పర్వాలేదండి, దేవేంద్రుడు ఒక మాటకి కుదుట పడ్డాడు. నీలాగా ఆలోచించేవాడు కాదయా వ్యాసుడు, ఆయన కావలసింది వేరే ఉంది, నువ్వు నీ పదవికి ఎటువంటి భయం లేదు, నువ్వేం భయపడక అన్నట్టుగా చెప్పాడు. వెంటనే రుద్రుడి మాటలతో కుదుటపడ్డ దేవేంద్రుడు, మరి వ్యాసుడు ఎందుకు అలా తపస్సు తపచ్చేస్తున్నాడు అంటే పుత్రార్థి అయి తపచ్చేస్తున్నాడు, పుత్రుడు కావాలి అని తపచ్చేస్తున్నాడు. 100 ఏళ్ళు పూర్తయిపోయింది, అతడికి శుభప్రదుడైనటువంటి పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అని శివుడే ప్రత్యక్షమయ్యాడు. అక్కడ వ్యాస మహర్షి తొందరగా, లే నీ తపస్సు ఫలించింది, ఏం కావాలో అడుగు అంటే ఆయన అడిగాడు, నాకు ఒక పుత్రుడు కావాలి. సరే తేజస్వి జ్ఞాని కీర్తికరుడైనటువంటి పుత్రుడు పుడతాడు, సంపన్నుడవుతాడు, మంచి మర్యాద పొందుతాడు లోకంలో అని ఆశీర్వచనం చేశాడు మహాదేవుడు. మహాదేవుడు ఇచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు, ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ పడుతున్నాడు, మరోవైపు ఆశ్రమంలో యాగాగ్ని సిద్ధం చేసుకోవాలనే కంగారు కలుగుతుంది. చూడండి, ఎప్పుడైతే పరమాత్మ దగ్గర ఉన్నాడో ఈ శ్రమ ఇవన్నీ ఏమైపోయాయండి. ఇన్నేళ్లు ఏ యజ్ఞం చేశాడు వ్యాసుడు? ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాలి. 100 ఏళ్ళు తపచ్చేశాడన్నాడు చెప్పారు కదా దేవీ భాగవతంలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అరణి అవసరమైంది అన్నాడు కదా మనకి దేవీ భాగవతంలో. మరి 100 ఏళ్ళు ఏ యాగం చేశాడు ఆయన? అంటే దీనికి ఒక చిన్న రహస్యం చెప్పారు మహాత్ముడు. ఒక గురువుగారు ఒక శిష్యుడు ఇద్దరు కలిసి అడవిలో ప్రయాణమే పెడుతున్నారు. గురువుగారు శిష్యుడితో చెప్పాడు, నాయన నువ్వు వంట సిద్ధం చెయ్యి, నేను ధ్యానానికి కూర్చుంటున్నాను అన్నాడు. ధ్యానానికి కూర్చున్నాడండి గురువుగారు. శిష్యుడు అన్నం వండుతున్నాడు గురువుగారికి, వంట తయారు చేస్తున్నాడు. ఈ లోపల ఒక పెద్ద పులి వచ్చిందండి, పెద్ద పులి. ఈ పెద్ద పులి ఏం చేసింది, ఈయన వీడు ఎప్పుడైతే పులిని చూశాడో ఈయన చెట్టెక్కేశాడు శిష్యుడు. గురువుగారు నిశ్చలమైన స్థితిలో ధ్యానం చేసుకుంటున్నాడు. ఈ పులి ఆయన చుట్టూ తిరిగింది, వెళ్ళిపోయింది. శిష్యుడు ఇక బ్రతుకు దేవుడా అనుకుంటూ పులి వెళ్ళిపోగానే ఆయన చెట్టు దిగాడు. చెట్టు దిగి వంట మొదలెట్టేశాడు. మళ్ళీ ఏ వైపులో వస్తుందో అని చూసుకుంటూనే ఉన్నాడు మధ్య మధ్యలో. కొద్దిసేపటికి గురువుగారు ధ్యానంలో నుంచి ఆయన అంతర్ముఖంలో నుంచి బహిర్ముఖంలోకి వచ్చాడు, బాహ్యంలోకి వచ్చాడు. ఇప్పుడు బాహ్యంలోకి వచ్చిగా రాగానే గురువుగారు అడగలేదు, శిష్యుడు చెప్పలేదు. అడగదే సమాధానం చెప్పకూడదు కదా. అందువల్ల ఈయన చేశాడు, వడ్డించు అనగానే విస్తర వేశాడు, అన్నం వడ్డిస్తున్నాడు. ఈ లోపల గురువుగారి ముఖం మీద ఈగ వాలుతుంది. ఈయన మాటి మాటికి ఈగని ఇలా తోలుకుంటున్నాడు గురువుగారు. శిష్యుడికి అనుమానం వచ్చింది. శిష్యుడు నవ్వాడు. నవ్వితే అకారణమైన నవ్వు ఎందుకు వచ్చింది అని గురుదేవులు అడిగారు. ఏమరా ఎందుకు అలా నవ్వుతున్నామంటే, ఏం లేదు గురువుగారు, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు పులి వచ్చిందండి, ఆ పులి మీ చుట్టూ తిరిగిపోయింది, ఇప్పుడేమో మీ దగ్గరికి ఇంత ఈగొచ్చిందో లేదో మాటి మాటికి ముక్కు మీద వాళ్తే తోలుతున్నారు, పులికి భయపడిన వాడు ఈగకు భయపడుతున్నారు అన్నాడు. దానికి గురువు సమాధానం చెప్పారు, పులి వచ్చినప్పుడు నేను దేవుడి దగ్గర ఉన్నాను రా, ఏగొచ్చినప్పుడు ప్రపంచంలోకి వచ్చాను, ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏగం చూసినా భయం కలిగింది అన్నాడు ఆయన. అది కారణం, అంతర్ముఖమైపోయినప్పుడు దేవుడి దగ్గర ఉంటాము, దేవుడి దగ్గర ఉన్నప్పుడు నీకు భయం ఏమిటి. దానికి కూడా చెప్పారు మహాత్ములు. రామకృష్ణానంద స్వామి వారు అంటే అసలు మర్చిపోలేమండి మహానుభావుడు. ఎన్ని చిన్న చిన్న కథలు చెప్పారు. ఒక ఆయన చాప వేసుకొని సంధ్యావందనం చేసుకుంటున్నాడు రైల్వే స్టేషన్ లో, సమయం అయిపోతుంది కదా. ఒక ఆవిడ, వాళ్ళ ఆయన వస్తున్నాడండి, ఎప్పుడో మిలిటరీకి పోయాడు, ఓ 2-3 సంవత్సరాలు అయిపోయింది భర్తను చూసి. ఈ భర్త బలాన ట్రైన్కి వస్తున్నాడని చెప్తే ఈవిడ భర్తను చూద్దాం కదా, వెళ్ళి రిసీవ్ చేసుకుందామని ఈవిడ ప్లాట్ఫారం మీద పరిగెడుతూ మధ్యలో ఈయన చాపం తొక్కి వెళ్ళిందండి. ఆ దర్భచాపల వేసుకుంటారు కదా, ఆసనం తొక్కి వెళ్ళిపోయింది, చూడలేదు ఆవిడ. ఈయన మాత్రం కన్నెర చేసి అలాగే చూశాడు, ఎవరిన చాప తొక్కింది, ఎవరు దీనికి కారణం. వెంటనే వాళ్ళ భర్తను కలుసుకుంది, ఇద్దరు కలిసి అదే దారిని వస్తున్నారు. ఈయన లేచి నిలబడి, ఏమమ్మా ఏ నీకు బుద్ధి లేదా, నేను ఇక్కడ చాప వేసుకొని ఇట్లా కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే నీకు కనబడలేదా అంటే, అప్పుడు ఆవిడ అంది, ఏమండి ఈ జన్మకు భర్త వస్తుంటేనే నాకు కిందేమున్నది పైనేమున్నది తెలియకుండా పరిగెడుతున్నాను, మీరు అసలైన నాదుడు దగ్గర ఉండి కూడా ప్రపంచం పట్టుకున్నారంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి అని వెళ్ళిపోయింది ఆవిడ. ఇదే రహస్యం. నేను ఈ జన్మకు భర్త వస్తుంటేనే నాకు ఒళ్ళు తెలియలే, వాడు ఈ జన్మలో భర్త, గత జన్మలో ఎవడం ఏం పోవడం, వచ్చే జన్మలో వీడే నా మొగుడు అవుతాడో లేదో నమ్మకం లేదు, ఈ జన్మలో కట్టారు నాకు 3 పుట్లు వేసి, వీడు వస్తుంటేనే నాకు ఒళ్ళు తెలియలేదే, కింద చాప మీరు తెలియలేదే, అంత తన్మయత్వం కలిగిందే నాకు 3 సంవత్సరాలు అవుతుంది మా ఆయన చూసేని, మీరు అసలు ప్రపంచానికి నాదుడైన దగ్గర వాడి దగ్గర ఉన్నారు మీరు, మీకు మనసు ఎందుకు పనిచేసిందని అడిగిందండి ఆవిడ. వెంటనే తలంచుకున్నాడు, ఓహో నేను చేసే జపం ఇది కాబు. ఎంత ఎన్ని రహస్యాలు చెప్పారండి మహాత్ములు. అలాగే ఇక్కడ కూడా మనస్సు కదలడం అంటే చాలా చెప్పారు. ఈయన ఆలోచిస్తున్నాడు, ఇదిగో ఈ తపస్సు ముగించి ఇన్నాళ్ళు 100 ఏళ్ళు ఎవరు చేశారండి, అరణ్యం ఎక్కడికి పోయింది, యజ్ఞకుండం ఎక్కడికి పోయింది, ఆశ్రమం ఎక్కడికి పోయింది, అంటే వీటన్నింటికి మూలమైన వాడి దగ్గర కూర్చున్నాడు కనుక ఇవి విడిచినా పర్వాలేదు. నిత్యము నైమిత్తికము రెండు వస్తాయటండి. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. నిత్యం ఏమిటి అంటే ముఖం కడుక్కోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేసుకోవడం, ప్రపంచంలో వెళ్ళిపోవడం, ఇది నిత్యం. నైమిత్తికం అంటే ఇదిగో గురుదేవుడు ప్రసాదించిన మనకు దేవీ శరణవరాత్రోత్సవాలు, ఇవి నైమిత్తికం. ఏమండి నాకు ఇప్పుడు తీరికలేదు, నాలుగు రోజుల తర్వాత వస్తానండి, మూలా నక్షత్రం అప్పుడు పెట్టుకోండి, పూజ అంటే పెడతారా చెప్పండి, సరస్వతి అలంకారం ఆ రోజు వేయండి అంటే కుదురుతుందా? మనకు తీరికున్నా లేకపోయినా ఈ రోజు మూలా నక్షత్రం, ఈ రోజు అమ్మ రావలసిందే. గంగ కర్మ, యమున భక్తి ప్రేమ, సరస్వతి అనేది జ్ఞానం, అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి ఆవిడ అంతర్వాహిని అమ్మ కాబట్టి నాకు నాలుగు రోజుల తర్వాత నాకు కుదురుతుందండి, మూలా నక్షత్రం ఆ రోజు చేయండి అంటే ఎవరు చేయరు. ఇదేమిటి నైమిత్తికం? నిత్యమేమిటి? ఎప్పుడు వైద్యం ఉండే ప్రపంచం. నిత్యాన్ని బదిలి నైమిత్తికాన్ని పట్టుకోవడమే సాధన అన్నారండి రామకృష్ణానంద స్వామి వారు. నిత్యాన్ని వదలాలి, నైమిత్తికం పట్టుకోవాలి. గజేంద్రుడు వచ్చాడు, ఎందువల్ల వచ్చాడండి గజేంద్రుడు? ఇంద్రద్యుమ్నుడనే రాదు ఆయన, ఇంద్రద్యుమ్నుడనే రాదు, విష్ణువుని ఆరాధన చేస్తున్నాడు. విష్ణువు ఆరాధించే వారికి ఏనుగు జన్మ ఎందుకు వచ్చింది? లోకంలో మనం అనుకుంటూ ఉంటాం దేవుణ్ణి ఆరాధిస్తే మంచి జన్మ వస్తుంది, శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టో విజాయతే, ఎక్కడ ధనవంతుల ఇళ్లలో పుడతామట నారాయణుణ్ణి పట్టుకుంటే. మరి నారాయణుణ్ణి పట్టుకున్న వాడికి ఏనుగు జన్మ ఎందుకు వచ్చింది? ఇది రహస్యం. అక్కడ అగస్త్యుల వారు వచ్చారు, అగస్త్యుల వారు వస్తే ఈయన లేవలేదు, ఇంద్రద్యుమ్నుడు లేవలేదు. నారాయణాయన మహా, కేశవాయన మహా, మాధవాయన మహా మంత్రం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు. అగస్త్యులు వారు అన్నారు, ఏమయ్యా నారాయణ పూజ నిరంతరం ఉంటుంది, మహాత్ములు మళ్ళీ వస్తారా అని అడిగాడు ఆయన. నిత్యము చేసుకునేది నారాయణ పూజ, నైమిత్తికం మహాత్ముల దర్శనం. ఎప్పుడు మహాత్ముల దర్శనాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని పట్టుకున్నావో నీకు ఏనుగు జన్మే గతి. ఇంద్రద్యుమ్నుడు మళ్ళీ ఏనుగయ్యాడు, ఏనుగు ఎందుకు అయ్యాడు? విష్ణు భక్తుడు ఏనుగు ఎందుకు అయ్యాడండి? అంటే నిత్యం పట్టుకుని నైమిత్తికాన్ని వదిలేవు గనక. నిత్యము మామూలుగా జరిగేటువంటి కర్మ. మరి ఇన్నాళ్ళు అరణ్య ఎక్కడికి పోయిందండి? నూరేళ్లున్నాడు మరి తపచ్చేశాడు, ఇప్పుడు అరణి యజ్ఞ యజ్ఞశాల ఇవన్నీ ఏమైపోయినాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రమ తప్పలేదండి ఆయనకి. భగవంతుడి దగ్గర ఉన్నంతకాలం ఈ శ్రమ లేదు, ఈ అరణి లేదు, మదించడం లేదు, యజ్ఞం లేదు, కార్యం లేదు, హవిస్సు లేవు, మంత్రం లేదు, ఆయన దగ్గర ఉన్నంతకాలం చక్కగా జరిగిపోయింది నూరేళ్ల కాలం. ఎప్పుడైతే భాష్యంలోకి వచ్చాడో ఇప్పుడు మళ్ళీ కర్మ చుట్టుకుంది. ఆశ్రమంలో యజ్ఞగుండం ఖాళీగా కనబడుతోంది, అరణ్యలు తెచ్చుకున్నాడు, అరణి ఉత్తర అరణి రెండు తెచ్చుకున్నాడు, అవి ఎక్కడ పెట్టాడు? మళ్ళీ కిందికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మదించండి కుదరడం లేదు, మదిస్తున్నాడు కానీ ఆలోచన వదలిందా? మళ్ళీ దాన్నే ఆలోచిస్తున్నాడు, నా పుత్రుడు కలగాలి కలగాలి. ఎలా కలుగుతాడు? ఎక్కడైనా ఇప్పుడు కింద అరణి ఉంది కాబట్టే, పైన అరణి కదులుతోంది కాబట్టే దీనిలో నుంచి అగ్ని పుడుతుంది, నేను ఏకంగా ఉన్నాను, నాకు పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు అనేటువంటి సంశయం ఒకటి కలిగింది ఆయనకి. వెంటనే అరణి ముందు కూర్చొని మదిస్తూనే ఉన్నాడు. ఒకవైపున ఆశ్రమ ధర్మం, మరోవైపేమో ఈ లోపల కలిగేటువంటి మనస్సు యొక్క విజృంభణ, తనని పల్టీ కొట్టించడానికే ఈ వైపున ఇలా నా ఆలోచన బయలుదేరిందా అని ఆలోచిస్తూ నూరేళ్లు కఠిన నియమాలతో తపచ్చేసి నేను ఇలాంటి పని నా చేస్తున్నాను అని ఒక్కసారి ఆయన గతంలో ఎవరెవరైతే పడిపోయారో, ఈ కామ వికారాలతో ఎవరెవరైతే పడిపోయారో వాళ్ళందరి గురించి తలుచుకోవడం మొదలెట్టాడు. ఇలాగా ఇలా తలుచుకునేంత సమయంలోనే కృతాచి అనే అప్సరస అక్కడ రావడం. మనం చెప్పుకున్నాం కదా కృతాచి అంటే బుద్ధైన వర్ధతే బుద్ధి, అంటే బుద్ధితోటి మదనం జరిగింది, అందులో నుంచి పుట్టినవాడు శుక. శుక పదాన్ని తిరగేస్తే కుశ, కుశ అంటే దర్భండి, కుశాగ్రము, కుశాగ్ర బుద్ధి అంటారు, అంటే బాగా షార్ప్నెస్, బాగా పదును అన్నమాట, చివరి భాగము చాలా షార్ప్నెస్ గా ఉంటుంది. కుశాగ్రము అంటే ఆ దర్భకుండేటువంటి చివరి భాగం అంత ఏది మొనదేలి ఉంటుందటండి, కుశాగ్ర బుద్ధి అంటే షార్ప్నెస్ అనమాట. ఇక్కడ కుశ తిరగేస్తే శుక అయిందండి, అంటే అర్థమేమిటి, కర్మని లేకుండా చేసిన వాడు శుకుడు. కుశ అంటే దర్భం చెప్పుకున్నాం కదా, దర్భ దేనికి గుర్తండి? దర్భలు రెండింటికి గుర్తు, శుభకార్యానికి అశుభ కార్యానికి. ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే దర్భం ఉండాలి అందులో ప్రత్యేకంగా. దర్భ దేనికి గుర్తు? కర్మకి గుర్తు. కర్మని తిరగేశాడండి ఆయన, కర్మ లేకుండా చేశాడు, కర్మ లేకుండా చేసుకున్నాడు కాబట్టి శుకుడయ్యాడు. చాలా విశేషమైనటువంటి అర్థం ఏంటంటే కర్మ లేదక్కడ. భాగవతంలో చూడండి, రోలు కట్టేస్తుంది యశోదమ్మ, ఏ రోలు కట్టింది? రోలుని బోర్లా వేసి కట్టింది ఆవిడ. రోలు మామూలుగా ఉంటే కర్మ ఉంది, దంచడము రుబ్బడము ఇవన్నీ కర్మలు దీనికి ఉంది, ఏది మామూలుగా ఉంటే కర్మ ఉంది, దీన్ని ఇలా వేసిందండి యశోదమ్మ. గురువు ఏం చేస్తాడండి, కర్మతో కూడినటువంటి రోలుని తిరగేస్తాడు. అంటే ఇక కర్మ అవసరం లేకుండా చేస్తాడు. కర్మ అవసరం లేని దానికే భగవంతుడు కట్టుబడతాడు. అందుకనే కృష్ణయ్య బోర్ర వేసిన రోటికి కట్టుబడ్డాడు. మామూలుగా ఉన్న రోలు మీద తానికి కర్మ చేశాడు, తిరగవేసిన రోలుకి కట్టుబడ్డాడు. మామూలుగా ఉన్న రోలు మీద తానెక్కాడు భాగవతంలో, అంటే కదా మామూలుగా ఉన్న రోలు మీద ఎక్కాడు, తిరగవేసిన రోలుకి కట్టుబడ్డాడు. అంటే ఎక్కడ పరమాత్మ కట్టుబడతాడు, కర్మ లేకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే నేను చేస్తున్నాననే భావన వదలాలి. నేను చేస్తున్నాను అనేటువంటి భావన కూడా బంధమే. యశోదమ్మ చేతిలో కర్రన్నంత వరకు పరమాత్మ కట్టుబడలేదు అంటుంది భాగవతం. ఆడి చేతిలో కర్ర ఉంటుంది, ఆ కర్ర తీసుకు వెంటబడుతోంది కృష్ణయ్య వెంట. ఈయన మాటి మాటికి చూస్తూనే ఉన్నాడు, వెనక్కి తిరిగి ఎందుకు చూస్తున్నాడు, కర్మ ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నాడు ఆయన. నేను అనే అహంభావమే కర్ర పట్టుకొని నడవడం. నేను చేస్తున్నాను, నేను కడతా, నేను పట్టుకుంటాను, ఈ అహం. ఇది ఎప్పుడైతే ఆవిడ విసిరేసిందో కృష్ణయ్య వచ్చి ఆవిడకి చిక్కాడు. యశోదమ్మ పట్టుకోలేదండి, కృష్ణుడు చిక్కాడు. కృష్ణుడు చిక్కాడంటే అర్థమేమిటి, అక్కడ తనకు తాను అందాడు పరమాత్మ. ఆయన అందాడు కాబట్టే మనం పట్టుకోగలిగాం. ముత్యగంబుల కలిగిన బొద్దను కట్టక వశమే అంటాడు భాగవతంలో. మూడు లోకాలున్న బొద్దను కట్టాలంటే ఇంత తాడుతో ఎలా కట్టగలిగింది ఆవిడ అంటే ఆవిడకి సాధ్యమైంది. గురువు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, దీన్ని తిరగవేస్తున్నాడు. అలాగే శుకుడు పుట్టాడంటే అర్థమేమిటి, అక్కడ బాధ్యమైనటువంటి బంధనాన్ని కలిగించేటువంటి కర్మలేవి చెయ్యడం లేదాయన. దేనితోటి మనకు బంధనం తొలగుతుంది, మొన్న మనకు అమ్మ చెప్పారు, బాహ్యానికి కాలిన తాడు కాలని తాడు రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. ఎలాగా, శ్మశానంలో కాలిన తాళ్ళు ఉంటాయని, ఒకడు బాగా పుల్లల మోపు కట్టుకోవడానికి తాడు మర్చిపోయాడట. తాళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే శ్మశానంలో వీడు బిగించి కట్టుకుపోతారు కదా, అయిపోయిన మాట, అక్కడ తాళ్ళు దొరుకుతాయి ముడేసుకొని పోదాం కదా అని వీడు అక్కడికి పోతే దూరం నుంచి ఇంత ఏది లావుగా కనపడిందటండి ఒక తాడు. ఆ తాడు దగ్గరికి వెళ్ళి వీడు ఇలా పట్టుకోగానే దృశ్య అయిపోయిందట. అంటే అర్థమేమిటి, అక్కడ కాలిన తాడు, కాలిన తాడు బంధించలేదు, కాలకండా ఉండే తాడే బంధిస్తుంది మానవుణ్ణి. అలాగే ఇక్కడ కూడా ఆయన కర్మ లేదు. ఎవరికి, శుకుడికి, కుశ అంటే మనం చెప్పుకున్నాం దర్భ అని, ఇవి లేనటువంటి వాడు ఆయన. అందుకని ఈయన ఎలా ఆవిర్భవించాడు, అరణిలో నుంచి ఆవిర్భవించాడు. అంటే లోపలున్నటువంటి ఈ ఇలా మదిస్తున్నప్పుడు దానిలో నుంచి ఉద్భవించినవాడు. మనకి మహాత్ములు కూడా ఉపనిషత్తుల్లో చెప్పారు, నువ్వుల్లో నూనున్నది, నువ్వులు నువ్వులుగా ఉంటే నువ్వును చూడగలవా, పాలలో వెన్న ఉన్నది, పాలు పాలుగా ఉంటే వెన్నని చూడగలవా, చూడలేవు కదా. కట్టెలలో అగ్ని ఉన్నది, అరణి ఉన్నది, ఆ కట్టెలు కట్టెలుగా ఉన్నప్పుడు నువ్వు దానిలో నిప్పును చూడగలవా, లేదా అంటే ఉన్నది, ఆ ఉన్నది ఎప్పుడు బహిర్గతం అవుతుంది, మదనము ద్వారా, మదించడం ద్వారా నీకు అది బహిర్గతం అవుతుంది. కాబట్టి క్షీరసాగరంలోనే ఇన్ని ఉన్నాయి, పాల సముద్రంలోనే ఇన్ని ఉన్నాయి. ఇన్ని దేని ద్వారా బయటపడ్డాయి, మదనం ద్వారా బయటపడ్డాయి. మదనంలో ఏం పుడతాయి, ఆకర్షించేవి పుడతాయి, ప్రతికూలమైనవి పుడతాయి. కావలసింది తొందరగా పుట్టదండి. దేవతలు దానవులు దేనికి మదించారండి, క్షీరసాగరాన్ని ఎందుకు మదించారు వాళ్ళు, అమృతం కోసం. మొదట్లోనే వచ్చిందా అమృతం, మొదట్లోనే అమృతం రాలేదు, కొన్ని అక్కరలేని వచ్చాయి. అప్సరసలు వచ్చారు, అక్కడి నుంచి పెద్ద పెద్ద కల్పవృక్షం వచ్చింది, ధన్వంతరి వచ్చారు, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఏమిటి, ప్రలోభాలు, మానవుణ్ణి ఆకర్షించేవి మొదట్లో పుడతాయి. రెండవది ప్రతికూలమైనది పుడుతున్నాయి. ప్రతికూలమేది, నువ్వు నిగ్రహించలేనిది, నువ్వు స్వీకరించలేనిది, హాలాహలం, అది కూడా పుడుతుంది. ముందు ఆకర్షించేవి పుడతాయి, తరువాత ప్రతికూలమైనవి పుడతాయి, ఆ తరువాత పుట్టేది అమృతం. ఈ రెండూ దాటాలి. ఈ రెండూ దాటితే అమృతం వస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మధ్య మధ్యలో ఆకర్షించే వాటి దగ్గర కొన్ని పడిపోతారు. ఆకర్షించేవాడి దగ్గర, అప్సరసల దగ్గర, మణులు మాణిక్యాల దగ్గర, వీటి దగ్గర పడిపోతారు. రెండవది ఏమిటండి, ప్రతికూలం. ప్రతికూలం వచ్చినప్పుడు నిలబడాలిగా. మనం ఒక కార్యం ప్రారంభిస్తాం భగవంతుడి దగ్గర, ఉద్యోగం రావాలనో ఇంకోటి ఇంకోటో అనుకోని ప్రారంభం చేస్తాం. ప్రారంభం చేసిన రెండవ రోజే వేలు మీద కొబ్బరికాయ పడి వేలు చిక్కిందండి. ఇప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది, మళ్ళీ అంత శ్రద్ధగా దేవుడి మీదకి వెళ్తుందా, ఏం అపవాద అపరాధం చేశానో ఏమో రెండో రోజే వేలు పగిలిపోయింది అంటాడు. అసలు ముందు వాడికి దైవం మీద దృష్టి ఉండదు. దైవం ఏమైనా శాడిస్తాడు అండి, నీకేమైనా ప్రతికూలం కలిగించడానికే కూర్చున్నాడా ఆయన. కానీ మనకు ప్రతికూలమైన అంశాలు గట్టిగా పట్టుకుంటాం. కొబ్బరికాయ సరిగా పగలకపోయినా, పెట్టిన పువ్వు నిలబడకపోయినా, ఏమండి ఇవన్నీ మనకి ఏం చేస్తాయి, మన మనసును కదిలిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నిలబడగలగాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతికూలాన్ని అనుకూలం చేసుకోవడమే సాధన. ప్రతికూల పరిస్థితులు రావని కాదు, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలం చేసుకోవాలి, అది సాధన. ఈయన ఏం చేస్తున్నాడు, మదిస్తున్నాడు, లోపల ఆలోచిస్తున్నాడు, అందులో నుంచి ఒక అగ్ని పుట్టింది. ఆ అగ్నికి ప్రతిరూపమే శుకుడు, వెలుగుతున్నటువంటి జ్వాజ్వల్యమానమైనటువంటి తపోగ్ని అండి. లోకంలో తపమనే అగ్ని ద్వారా పుట్టినవాడండి ఎవరు, ఈ శుకయోగీంద్రుల వారు. ఆయన జననం జరిగింది అక్కడ. ఎప్పుడైతే ఈయన జననం జరిగిందో వెంటనే ఆయన గురించి ముందు విద్య నేర్పడం మొదలెట్టాడు. మరి ఆ విద్యాభ్యాసం ఎలా జరిగింది, వారిద్దరి మధ్య సంవాదం ఏమిటనే విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవ.